బాంధవ్యాలు శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం మొదటి భాగం. కొడుకు పుట్టాడు. నేల మీద నాలుగు సీసాలు. అవి తెల్లగా బీరు సీసాల్లా ఉన్నాయి. ఆ సీసాల మీద ఓ పెద్ద కర్ర టేబుల్ని పెట్టారు. ఆ టేబుల్ మీద మళ్లీ ఇదివరకట్లాగే నాలుగు తెల్ల సీసాల్ని పెట్టారు. వాటి మీద మళ్లీ ఓ టేబుల్. మొదటి టేబుల్ కంటే ఈ టేబుల్ కొంచెం చిన్నది. మళ్లీ ఈ టేబుల్ మీద కూడా నాలుగు సీసాలు. ఆ సీసాల మీద మరో టేబుల్. ఇలా వరుసగా సీసాల మీద టేబుళ్లు పెడుతూ వెళ్తున్నారు. పైకెళ్తున్న కొద్దీ టేబుళ్లు చిన్నవైపోతున్నాయి. అన్నింటికంటే పైన చాలా ఎత్తు మీద ఓ చిన్న టేబుల్. ఆ టేబుల్ మీద తను బోర్లగిలా పడుకున్నాడు. కాళ్ళు చేతులు గాల్లోనే. ఒక్క నడుము భాగం మాత్రమే టేబుల్ మీద. కదలకుండా మెదలకుండా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఇంచుమించు ఓ శవంలా పడుకునే ఉన్నాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. తను ఏ కొంచెం కదిలినా ఆ సీసాలన్నీ కదులుతాయి. ఆ టేబుళ్లన్నీ పడిపోతాయి. ఢామని తను పడిపోతాడు. తను పడిపోకూడదు. పడిపోకూడదు అంటే కదలకూడదు. కానీ కదలకుండా ఎంతసేపలా పడుకుంటాడు? తనకు కదలాలనిపిస్తున్నది, లేచి నిల్చోవాలనిపిస్తున్నది, కానీ వీల్లేదు. లేచి నిల్చోకపోతే ఆ సీసాలన్నీ టపా టపా కూలిపోతాయి. వాటితో పాటే టేబుళ్లన్నీ డబా డబా కూలిపోతాయి. తను పడిపోతాడు. నడ్డి విరిగేలా పడిపోతాడు. తల పగిలిపోయేలా పడిపోతాడు. వద్దు వద్దు, అలా జరగొద్దు. తను పడిపోవద్దు. తన శక్తి కొద్దీ పోరాడాలి. ఈ బ్యాలెన్స్ ఇలాగే కాపాడాలి. అసలు తను ఈ అత్యంత ప్రమాదకరంగా నిర్మించబడిన ఆ టేబుళ్ల మేడ మీదకి ఎలా వచ్చాడు? తనని ఇక్కడికెవరు తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టి వెళ్ళిపోయారు? తనను ఇక్కడికెవరూ తీసుకురాలేదు. తనే వచ్చి ఇక్కడ చేరాడు. ఎన్నోసార్లు తను ఎన్నో విపత్కర పరిస్థితుల్లోంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. కాని ఈసారి అలా జరగదు. అదిగో అదిగో, తను కదులుతున్నాడు. తప్పదు, ఢామని పడిపోతాడు. నెత్తురుకొక్కుంటూ నేలకు కరుచుకుపోతాడు. కింద పడ్డ మరుక్షణంలో తన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. తను చచ్చిపోతాడు. తను చచ్చిపోతాడా? నిజంగా చచ్చిపోతాడా? భయం. చావనగానే భయం. తను చచ్చిపోకూడదు. తనకు బ్రతకాలని ఉంది. కానీ తప్పదు. బోర్లా పడుకున్నా తను కదులుతూనే ఉన్నాడు. కాళ్ళు చేతులు ఆడించడానికి ప్రయత్నిస్తున్నాడు. సీసాలు కదులుతున్నాయి. కానీ తను పడిపోలేదు. నిలదొక్కున్నాడు. బ్యాలెన్స్ తప్పకుండా తనలోని శక్తులన్నింటినీ కూడా తీసుకుని పెనుగులాడుతున్నాడు. కానీ ఇకెంతోసేపు అలా తన బ్యాలెన్స్ను నిలుపుకోలేడు. ఏ క్షణంలోనైనా బ్యాలెన్స్ అవుట్ కావచ్చు. అవుట్ అవుట్. తను ఈ లోకం నుంచే అవుట్. నో నో నో. ఎవరన్నా వస్తారు. తనను ఈ నరకం నుంచి బయటపడేస్తారు. తనకు పెద్దగా అరవాలనిపిస్తోంది. హెల్ప్ 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 అని అరవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గొంతు పెగలడం లేదు. శబ్దం రావడం లేదు. భయంతో గొంతు పూడుకుపోయింది. ఎంత గింజుకున్నా గొంతులోంచి శబ్దం వెలువడడం లేదు. ఆశ్చర్యం. తన చుట్టూ ఎవరూ లేరనుకున్నాడు. వాళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారు? అరుణ, శకుంతల, చంద్రశేఖర్, బావ రామనాథం, అమ్మ, నాన్న, పవన్, పావని, స్వాతి, సురేందర్, సురేష్ అందరూ తనెక్కిన టేబుళ్ల మేడ చుట్టూ చేరి చివరి టేబుల్ మీద నిశ్చలంగా నిశ్శబ్దంగా నిస్సహాయంగా పడుకున్న తనకే చూస్తున్నారు. కానీ ఎవ్వరూ తనను రక్షించడానికి ప్రయత్నించడం లేదు. మిమ్మల్ని అంత పైకి ఎవరెళ్ళమన్నారు? అంతా మీరు చేసుకున్నదే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు అంటోంది అరుణ. నన్ను ఏం చేయమంటారు? నేను నిస్సహాయురాలిని. నా చేతుల్లో ఏమీ లేదు. మీరు చాలా ఆలస్యం చేశారు అంటోంది శకుంతల. భీమసేనుడు అంతటి బలవంతుడు తలుచుకుంటే తన చిటికిన వేలతో తనని నరకంలోంచి క్షణంలో రక్షించగలిగే చంద్రశేఖర్ బావ కనీసం తనకేసి చూడటం కూడా లేదు. నేను మంచిగా మంచివాడిని, చెడ్డకు చాలా చెడ్డవాణ్ణి. అందరం మంచివాళ్లమే. కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయలేను బావగారు అంటున్నాడు చంద్రశేఖరం బావ. మీకు ఈ సమస్యను నేనే క్రియేట్ చేశాను కావచ్చు, కానీ నేను ఇప్పుడేం చేయలేను సారీ అంటున్నాడు రామనాథం. రామనాథం అలా ఎలా అనగలుగుతున్నాడు? అతన్ని తన ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్గా భావించుకున్నాడే. ఎన్నో గడ్డు సమస్యలను అవలేలుగా పరిష్కరించగలిగే రామనాథం ఏమీ చేయలేనని చేతులెత్తేస్తాడా? నువ్వంత బాధలో ఉంటే చూడలేను, వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాని చోటుకు వెళ్ళిపోతున్నాను అంటూ అమ్మ ఏ అగమ్య లోకాల్లోక అదృశ్యమైపోతోంది. వెనుక ముందు చూసుకోకుండా నిన్నంత పైకి ఎవడు పొమ్మన్నాడు? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహా, అనుభవించు అంటూ కోపంగా అరుస్తున్నాడు నాన్న. మీ ఈ పరిస్థితికి నేనే కారణం అనుకుంటున్నారేమో, కానీ ఇందులో నా బాధ్యత ఏమీ లేదు. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అంటున్నాడు పవన్. నన్ను ఏం చేయమంటారు? అందరం కలిసి మిమ్మల్ని శక్తి తెచ్చామని తెలుసు. మీ క్షేమం కోసమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటుంది పావని. మిమ్మల్ని రక్షించడం కోసం ఏదన్నా చేయాలనిపిస్తోంది, కానీ మేమేం చేయలేమన్నయ్యా, క్షమించండి అంటున్నారు సురేందర్, సురేష్లు. అందరూ ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు. తన మా నాన్న తనను వదిలేసి ఎవరి దారిన వాళ్ళు, తనను పూర్తిగా ఒంటరి వాడిని చేసేసి తనని తెశంకు స్వర్గంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. తను కదలలేడు, కాళ్ళు చేతులు ఆడించలేడు, అలాగే గాలిలో వేలాడుతున్నాడు. అంతరిక్షంలోని శూన్యంలో ఓ చేత్తో అంతరిక్ష నౌకను పట్టుకుని వేలాడుతున్న వ్యోమగామిలా వేలాడుతున్నాడు. చెయ్యి వదిలితే చాలు, తన అనంత విశ్వంలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉండిపోతాడు. ఎలా, తననిప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈ పేక మేడలో నుంచి, ఇసుక మేడలో నుంచి, ఈ గాజు మేడలో నుంచి కదిలితే చాలు, కుప్పలా కూలిపోయి కాలిపోతాడు. తనింతపైకి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం సాధిద్దామని వచ్చాడు? ఎవరిని ఉద్ధరిద్దామని వచ్చాడు? తెలియదు, ఏమీ తెలియదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అంతా మాయ, తనకేమీ తెలియదు. తను అజ్ఞాని, ఇంతకాలం తనకెంతో తెలుసనుకున్నాడు, కానీ తనకేమీ తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇక్కడికి రావడం అయితే వచ్చాడు, కానీ వెళ్ళిపోయే దారి ఏమిటో తెలియడం లేదు. అసలు తను ఇంతసేపు ఇన్ని సీసాల మీద, ఇన్ని టేబుల్ మీద ఎలా ఉండగలిగాడు? ఎలా నిలదెక్కుకోగలిగాడు? ఇంత బ్యాలెన్సింగ్ ఎలా చేయగలిగాడు? అంత టైట్ రోప్ వాకింగ్ ఎలా చేయగలిగాడు? ఈ విద్య తనకెవరు నేర్పించారు? తెలియదు, తెలియదు, ఏమీ తెలియదు. తెలుస్తున్నది ఒక్కటే, తన ఈ నరకంలోకి వచ్చి పడ్డాడు. ఈ బాధకు, ఈ వేదనకు, ఈ రంపపు కోతకు, ఈ చిత్రహింసకు అంతమెక్కడా? ఎంతసేపు ఇలా, తనింక భరించలేడు. తనింకెంతోసేపు కదలకుండా ఉండలేడు. కదులుతున్నాడు, గలగలమంటూ సీసాలు పడిపోతున్నాయి, డబా డబామంటూ టేబుళ్లు పడిపోతున్నాయి. తను పడిపోతున్నాడు అనంతంలోకి, పాతాళంలోకి. అమ్మో, ఏమండి ఏమండి అంటూ అరుణ అతన్ని గట్టిగా అటు ఇటు కుదుపుతుంటే నరేంద్రకు మెలకు వచ్చింది. ఏమిటి, ఏమైంది అన్నాడు కళ్ళు తెరిచి. వెంటనే అతనికి తను ఎంతసేపు ఏదో కలగంటున్నానని అర్థమైంది. అంటూ నిద్రలో ఏదో అదో మాదిరిగా అరుస్తున్నారు, ఏదైనా పీడకలొచ్చిందా అంది అరుణ. అవును, చాలా భయంకరమైన కల. కల అని తెలిసాక ఎంత రిలీఫ్గా ఉందో అన్నాడు నరేందర్. ఎందుకు, మీకు మధ్య అన్ని పీడకల్లే వస్తున్నాయి. మొన్న రోజు రాత్రి కూడా అలాగే నిద్రలో అంటూ అరిచారు. ఎలా జరగాలో అలా జరుగుతుంది, ఎందుకంతగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటారు అంటూనే అరుణ మరోవైపు తిరిగి పడుకుంది. లేచి టైం చూశాడు, 3:30. తెల్లవారడానికి ఇంకా చాలా టైమే ఉంది. మళ్ళీ నిద్రపోవాలంటే భయమేస్తోంది. ఇంకెన్ని పీడకలలు కనాలో. ఇదేమిటి, బనీన్ ఎంత తడిసి ఉంది, చెమట. ఇందాక కలగంటున్నప్పుడు పట్టినట్టుంది. ఎంత భయంకరమైన కల. అసలు ఇదేం కల, తనకింతకుముందు ఎప్పుడూ ఇలాంటి కల రాలేదు. ఆ సీసాలేమిటి, ఆ టేబుళ్ళేమిటి? ఓ 10 అంతస్తుల మేడలాగా ఆ సీసాల మీద టేబుల్ని పెట్టి ఆ టేబుల్ మేడను నిర్మించింది ఎవరో. తను అలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశాడా? అవును, చూశాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఓ సర్కస్ చూస్తున్నప్పుడు చూశాడు. సీసాల మీద టేబుల్, టేబుల్ మీద మళ్ళీ సీసాలు, ఆ సీసాల మీద టేబుల్, ఇలా 5-6 టేబుల్స్ నంచులంచులుగా సీసాల మీద నిలబెట్టాక పైన ఉన్న అన్నింటికంటే చిన్న టేబుల్ మీదకి ఓ అందమైన అమ్మాయి, ఆ అమ్మాయికి 16 ఏళ్ళు ఉంటాయేమో, ఆ అమ్మాయి ఆ చివరి టేబుల్ మీదకెళ్ళి చాలా జాగ్రత్తగా రకరకాల ఫీడ్స్ చేసింది. ఆ సీసాలు పడిపోకుండా, ఆ టేబుళ్ళు పడిపోకుండా ఆ అమ్మాయి చేసిన బ్యాలెన్సింగ్ విన్యాసాలు తనను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ అమ్మాయి ఏ క్షణంలోనైనా కింద పడిపోతుందేమోనని తను ఊపిరి బిగబట్టుకుని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆ అమ్మాయి పడిపోలేదు. ఆ అమ్మాయి మీద తనకు చాలా జాలి కలిగింది. ఎప్పుడో తన చిన్నతనంలో, తన 5వ తరగతి చదువుతున్నప్పుడు, అప్పుడు తనకు 9 ఏళ్ళు ఉంటాయేమో, అప్పుడు చూసిన ఆ దృశ్యం ఈరోజు తనకి కలరూపంలో రావటం, ఆ అమ్మాయి స్థానంలో తను ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కలగంటున్నంతసేపు అదంతా నిజమే అనిపిస్తుంది. గుండెల్ని పిండివేసే ఆ భయం, ఆ బాధ అంతా నిజమే. ఆ భయానికి మన శరీరం కూడా లోనవుతుంది. అందుకే చెమట, ఈ గొంతు తడారిపోవడం, నాలుక పిడచగొట్టుకుపోవడం. బెడ్ పక్కనే ఉన్న వాటర్ జగ్గులోంచి పక్కనే ఉన్న గ్లాసులో మంచినీళ్లు పోసుకుని 5-6 గుక్కలు నీళ్లు తాగాడు. ఈ కలకు అర్థమేమిటో మనసులో ఉన్నవే కళల రూపంలో వస్తాయట, రామనాథం చెప్తుంటారు. రామనాథం ఫ్రాయిడ్ను చదివాడు. అప్పుడప్పుడు తనకొచ్చిన కొన్ని కళల్ని విశ్లేషిస్తుంటాడు. ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కుతున్నట్టుగా కళలు రావటం మానవుడిలోని అంతస్తును పెంచుకోవాలని ఆరాటానికి చిహ్నాలట. సంఘంలో తన స్థానాన్ని పెంచుకోవాలనుకోవడం, అచీవ్మెంట్ మోటివ్కు ఇలాంటి కళలు సింబల్స్ అట. తనలోని అచీవ్మెంట్ మోటివ్నే ఈ కళ సూచిస్తోందా? చిన్నప్పటి నుంచి ఏవో కళలు కనడం, ఫ్యాంటసీస్ను చేజ్ చేయటం, వాటిని నిజం చేసుకోబోయి శక్తికి మించిన పనుల్ని సర్కస్ ఫీట్స్ లాంటివి చేయబోవడం, ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవటం, ఎవరో వచ్చి ఏ అద్భుతమో జరిగి తన ఇబ్బందుల నుంచి బయటపడతానని ఆశించటం, అందని అందలం అందుకోవాలని ప్రయత్నించి బోర్లాపడటం, ఈ పాతికేళ్లలో తను ఎన్ని సర్కస్ ఫీట్లు చేయబోయాడో, ఎన్ని కళల్ని, ఎన్ని ఫ్యాంటసీస్ని నిజాలుగా మార్చుకోవాలని ప్రాకులాడాడో, కళల్ని నిజాలు చేసుకోవాలనుకోవటం, ఎండమావుల కోసం పరిగెత్తాలనుకోవటం లాంటిది. అందమైన కళ కలగానే ఉండాలి. కళల్ని కనడం వరకే పరిమితం చేయాలి. కళను నిజం చేసుకోవాలని ప్రయత్నించటం ఎంత బాధ, ఎంత వేదన, ఎంత హింస! మనస్సు చుట్టూ, శరీరం చుట్టూ ఎన్ని వాడి వేడి ముళ్ళుగుచ్చుకుంటాయో, ఎంత రక్తం స్రవిస్తుందో, గుండెలెంతగా గుర్నిలుతాయో, తీరా ఆ కళ నిజమయ్యాక ఆ నిజం ఆ కళంత అందంగా అద్భుతంగా ఉండదు. గంటల కొద్దీ కళలు గంటల్లో ఉన్న థ్రిల్ వాటిని నిజాలుగా మార్చుకున్నప్పుడు ఉండదు. అందుకే కళ నిజమైనప్పుడు కూడా మానవుడు పూర్తిగా సంతృప్తి చెందడు. ఏదో వెలితి, ఏదో నిరాశ. నా కళకు వాస్తవ రూపం ఇంతేనా అన్న అసంతృప్తి అతన్ని వశపరుచుకుంటాయి. అందుకే మానవుడు తను ఎన్ని కళల్ని నిజం చేసుకున్నా ఇంకా కళలు కంటూనే ఉంటాడు. కళల్ని నిజం చేసుకోబోవడం భంగపడటం. గత పాతికేళ్లలో తన జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే తను కన్న కళలు, వాటిని నిజాలుగా మార్చుకోవటం కోసం తన స్ట్రగుల్, తన అడ్వెంచర్స్, తన సాహసాలు, దుస్సాహసాలు, తప్పటడుగులు, తత్ఫలితంగా ఉత్పన్నమైన బాధలు, కన్నీళ్లు అన్నీ కళ్ల ముందు కొన్ని క్షణాల ముందే జరిగినట్టుగా ప్రత్యక్షమవుతున్నాయి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం. తనెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అంతా అట్టుడికి పోతున్న రోజులవి. విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాల వారి సానుభూతిని పొందింది. ప్రతిరోజు పోలీస్ ఫైరింగ్లో ఎంతోమంది యువకుల ప్రాణాలను కోల్పోవడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైపోవడాలు, బస్సుల్ని కాల్చేయడాలు, ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థావరం మెరుచుకున్న ఎంతోమంది ఆంధ్రప్రాంతం వాళ్లను కట్టుబట్టలతో తెలంగాణ నుండి పంపించేయడాలు సర్వసాధారణమైపోయాయి. కాలేజీలను మూసేశారు. చాలా మార్గాల్లో బస్సుల్ని నడపడం ఆపేశారు. సరిగ్గా ఆ రోజుల్లో పుట్టాడు పవన్. కాలేజీలు మూసేయడం వల్ల తను నల్గొండ నుంచి వచ్చి రామాపురంలోనే ఉంటున్నాడు. నెలలు నిండిన అరుణను ప్రసూతికిని వాళ్ల నాన్న సూర్యాపేట తీసుకెళ్లాడు. బస్సులు నడవకపోవడం వల్ల ఎక్కడికెళ్లాలన్నా పెద్ద సమస్య అవుతుండేది. చాలా రోజుల దాకా అరుణ ప్రసూతి అయిందో లేదో తెలియదు. ప్రతిరోజు పోస్టు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. బస్సులు నడవకపోవటం వల్ల పోస్టు కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కడి నుంచైనా 3 రోజుల్లో అందాల్సిన ఉత్తరాలు చేరడానికి 10 రోజులు పడుతుండేది. చివరికి ఒకరోజు సరిగ్గా ఉగాది పండుగ రేపనగా మామగారు అరుణ ప్రసూతి అయిందని, మగపిల్లివాడు పుట్టాడని, మాతా శిశువులు క్షేమంగా ఉన్నారని రాసిన ఉత్తరం అందింది. మగపిల్లాడు పుట్టాడని తెలియగానే అమ్మా నాన్నలు చాలా సంతోషించారు. తన కార్డు చదివి మగపిల్లవాడు పుట్టాడని చెప్పగానే అమ్మ వంటింట్లోకి వెళ్ళి గుప్పిడి చక్కెర తెచ్చి తన నోట్లో పోసింది. మగపిల్లాడంటే ఎందుకో ఇంత ఆనందం, అదే స్వాతి పుట్టినప్పుడు మీరంతా పెదవి విరిచారు అన్నాడు అతను. మగపిల్లాడికి ఆడపిల్లకు తేడా ఉందిరా మరి. మగపిల్లాడంటే వంశోద్ధారకుడు, పొన్నామ నరకం నుండి రక్షించేవాడు. ఆడపిల్లందేముంది, ఆడపిల్లను అయ్యి చేతులు పెట్టి బయటకు పంపిస్తే పోతుంది. కాబట్టి ఆడపిల్లంటే ఆడపిల్లే, ఇంకొకరి సొమ్మే. అదే మగపిల్లాడంటే మన సొమ్ము అన్నాడు నాన్న. సురేష్ తర్వాత మన ఇంట్లో మగపిల్లవాడు పుట్టడం ఇదే. ఇంతకాలానికి మన మీద దేవుడికి దయ కలిగింది, ఈ మగపిల్లాడిని ఇచ్చిండు. అరుణ వాళ్ళ నాయన కూడా చాలా సంబరపడతాడు, ఆయన కూడా అందరూ ఆడపిల్లలే అంది అమ్మ. అవును, పిల్లాడు పుట్టంగానే సంతోషం కాదు. రేపు వాడు పెరిగి పెద్ద అయ్యి విద్యాబుద్ధులు నేర్చుకుని 10 మంది చేత పొగడబడితే అప్పుడు సంతోషపడాలే. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినంత పుట్టదు. మరి ఆ పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహంబు నాడు పుట్టుర సుమతి అంటూ సుమతి శతకంలోని ఓ పద్యం పాడేశాడు నాన్న. వెంటనే నాన్నగారు పంచాంగాన్ని చేతిలోకి తీసుకుని పిల్లవాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేశాడు. మీ మామగారు రాసిన దాన్ని బట్టి చూస్తే నీ కొడుకు మృగశిరా నక్షత్రం 2వ పాదంలో పుట్టిండు. నీ కొడుకు అదృష్టవంతుడే అవుతాడు. చేతి 2 పైసలుంటాయి, చదువు బాగానే వస్తుంది, మేడలు మెద్దులు పెడతాడు, తను తింటాడు, 10 మందికి పెడతాడు, అనుకూలవతి అయిన భార్య దొరుకుతుంది అన్నీ చకచకా చెప్పేశాడు నాన్న. ఆశ్చర్యం! ఆ శిశువు పుట్టగానే పంచాంగం చూసి వాడి భవిష్యత్తు మొత్తం చెప్పేయడం, అదంతా 100 రూపాయలు నిజమే అవుతుందని వీళ్ళు నమ్మడం, ఎక్కడో కోట్ల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న గ్రహాలు ఇక్కడ భూమి మీద పుట్టిన వాళ్ళ జీవితాలని ప్రభావితం చేస్తాయని నమ్మటం, ఈ జ్యోతిష్యం అనేదాన్ని ఎవడు సృష్టించాడో, ఓ మనిషి జీవితం మొత్తం వాడెప్పుడు పుట్టాడు, వాడు పుట్టిన టైంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ నక్షత్రాలు ఎక్కడ సంచరిస్తున్నాయన్న విషయాన్ని బట్టి నిర్ణయమైపోతుందని నిస్సంకోచంగా నిస్సందేహంగా వీళ్లు నమ్మడం. ఈ నమ్మకం ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా సంక్రమించడం ఇలా కొన్ని వేల ఏళ్లుగా జరుగుతూనే ఉంది. మనిషికి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలన్న తపన కారణంగానే జ్యోతిష్ శాస్త్రం అనేది పుట్టింది. తను జ్యోతిషాన్ని శాస్త్రంగా అంగీకరించలేడు. తనకు కొడుకు పుట్టాడని తెలిసిన రోజే హైదరాబాద్లో చదువుకుంటున్న తన తమ్ముడు సురేష్ వచ్చాడు. సురేష్ను చూడగానే అమ్మ, అరే సురేష్, అన్నయ్యకు కొడుకు పుట్టిండ్రా అంది. నిజంగా వదిన డెలివరీ అయిందా? కంగ్రాచులేషన్స్ అన్నయ్యా, కంగ్రాచులేషన్స్ అన్నాడు సురేష్. బస్సులు నడుస్తలేవు కదా, ఎట్లొచ్చినావు అన్నాడు తను. వరంగల్ దాకా ట్రైన్లో వచ్చినా, అక్కడి నుంచి లారీలో పడి వచ్చిన. అసలు ఇప్పుడు వచ్చేటోనే కాదు, నేను హైదరాబాద్లో ఫైరింగ్ అయింది, ఆ ఫైరింగ్ను నేను నా కళ్ళతో చూసిన అన్నాడు సురేష్. అప్పుడు నువ్వు అక్కడనే ఉన్నావా ఏంది అంది అమ్మ. అక్కడనే ఉన్నా, మా స్టూడెంట్స్ కొందరు సిటీలో ఆంధ్రులుంటే ఆ కాలనీ మీద బడి చాలా బీభత్సాన్ని సృష్టించిండ్రు. ఆ కాలనీలో ఉన్న ఇండ్ల మీద దాడి చేసి ఫర్నిచర్ను రేడియోలను వంట సామాన్లను ధ్వంసం చేసి పారేసిండ్రు. ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళందరినీ కట్టుబట్టలతో వాళ్ళ ఏరియాకు పంపించాలని మా వాళ్ళ ప్లాన్. స్త్రీలను పురుషులను పిల్లలను బయటకు గుంజి ఎక్కడెక్కడి నుంచి వచ్చిండ్రో మళ్ళీ అక్కడికే పోయినరి, మా తెలంగాణలో ఉంటారా చంపి పారేస్తాం, జై తెలంగాణ అంటూ వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏమో పోలీసులు వార్నింగ్ గీర్నింగ్ ఏమి లేకుండానే ఫైరింగ్ చేసిండ్రు. కన్ను మూసి తెరిచి లోపల ఇద్దరు స్టూడెంట్లు నేల కొరిగినరు. అందులో ఒకడు ఊరికినే దారిలో పోయేటోడు, ఒక్కడే మా ఊడు. ఈ ఫైరింగ్కు నిరసనగా ఈరోజు హైదరాబాద్ బంద్ చేసినాం. మా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు, మనం సిటీలుంటే మన వాళ్ళు ఊరుకోరు, ఎక్కడికో అక్కడికి తీసుకుపోతూనే ఉంటారు. ఏ ఫైరింగ్లను ఇరుక్కుపోయి చచ్చిపోతాం. కొన్ని రోజులు ఎవరింట్లకు వెళ్ళాం పోదాం, ఎట్లయితేతో తర్వాత చూద్దాం అని డిసైడ్ చేసుకున్నాం. నేను వెంటనే బయలుదేరి వచ్చేసిన అన్నాడు సురేష్. మంచి పని చేసినావు. ఏం తెలంగాణ పాడైంది? పడుచు పొరగాళ్ళందరూ చస్తున్నారు, గా ఆంధ్రోళ్ళు మాత్రం మనుషులు గారా? వాళ్ళని కట్టుబట్టలతోటి పమ్మునుడైంది, అకస్మాత్తుగా ఉన్ని లిడిచిపోమంటే వాళ్ళు మాత్రం ఎక్కడికి పోతారు అంది వాళ్ళమ్మ రుక్మిణి అమ్మ. ఎక్కడిదక్కడ చల్లబడి మళ్ళీ కాలేజీలు తిరిగేదాకా నువ్వెక్కడికి పోవద్దు, ఇక్కడనే ఉండి నాయనగారికి సురేందర్కు వ్యవసాయంలో తోడుగా ఉంటూ ఏదైనా పని చెయ్యి అన్నాడు తను. నేను కూడా గట్లనే నిర్ణయించుకున్నా, ఈ ఉద్యమం ఇప్పట్లో చల్లబడది, కనీసం ఈ బ్రహ్మానందుడి పోయేదాకనన్న మన ఒళ్ళు ఈ ఉద్యమం మాపరు అన్నాడు సురేష్. ఈలోగా పొలం దగ్గరికి వెళ్ళిన మరో తమ్ముడు సురేందర్ కూడా వచ్చాడు. సురేందర్కు కూడా అమ్మ అన్నయ్యకు కొడుకు పుట్టిండని చెప్పింది. వాడు కూడా సంతోషించాడు. అవును, బ్రహ్మానంద రెడ్డి అంటే గుర్తొచ్చింది, హైదరాబాద్ గోడల మీద ఆయన భార్యను గురించి చాలా ఘోరంగా రాసిండ్రంట కదా అన్నాడు తను. అవునన్నయ్య, ఎవరు రాసిండ్రో గానీ చాలా గలీజ్గా రాసిండ్రు. గాడ్ ప్రామిస్, నాకైతే అది ఎప్పుడు రాసిందో తెలియదు అన్నాడు సురేష్. ఏమైనా మీ ఉద్యమం దారి తప్పుతుందిరా, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, ఎవరైనా ఏ ఆందోళనైనా చేపట్టచ్చు, నాకు ఇది కావాలని అడగచ్చు, కానీ హింసకు దౌర్జన్యానికి దిగకూడదు. ఒక ప్రాంతం నుండి వచ్చి ఇంకో ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళ మీద ఇంత కసి ఇంత ద్వేషం ఉండటం, వాళ్ళ ఆడవాళ్ళని గురించి ఇంత అసభ్యంగా రాయడం, ఇదంతా చూస్తుంటే మనుషుల్లో పశుత్వం ఇంకా సావలేదనిపిస్తున్నది, ప్రజాస్వామ్యాన్ని మనవాళ్ళు ఏ మాత్రం కూడా అర్థం చేసుకోలేదనిపిస్తున్నది అన్నాడు తను. వాళ్ళు మాత్రం మంచివాళ్ళు అన్నయ్య, మన తెలంగాణ వాళ్ళంటే వాళ్ళకింత చిన్నచూపు, మనల్ని అడవి మనుషులు అనుకుంటారు, మనకు నాగరికత సంస్కారం తెలియదు అనుకుంటారు, మన గడ్డ మీదకి వచ్చి మనల్ని చిన్నచూపు చూస్తా అంటే, మనకు రావాల్సిన ఉద్యోగాలన్నీ వాళ్ళు కాజేస్తా అంటే, మన భూములన్నీ వాళ్లే దున్నుకుంటూ అంటే చూస్తూ ఊరుకోమంటవా అన్నాడు సురేష్. మన గడ్డ ఏమిటి వాళ్ళ గడ్డ ఏమిటి, అంతా ఒకటే దేశం కదా. భారతదేశ పౌరుడైన వాడెవడైనా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే సెటిల్ కావచ్చు, చేతనైనా ఏ పనైనా చేసుకోవచ్చు. వేరే దేశం నుండి వచ్చిన వాడైతే వేరు, కానీ మన దేశం వాడినే, అది మన భాష మాట్లాడేవాడినే ఇక్కడి నుంచి వెళ్ళిపోమనటం, వాడి మీద దౌర్జన్యం చేయడం నాకైతే చాలా అన్యాయంగా కనిపిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేయి, వద్దనడం లేదు, శాంతియుతంగా ఆందోళన చేయి అన్నాడు తను. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఎవడింటున్నాడు? 4 బస్సులను తగలబెట్టి 400 మందిని బయటకు పంపిస్తే ఈ ప్రభుత్వానికి వేడిపడుతుంది. శాంతియుతంగా ఎంతకాలం ఆందోళన చేసినా ఎవ్వడు కదలడు అన్నాడు సురేష్. తెలంగాణ వస్తున్నట్రా అన్నాడు సురేందర్. ఎందుకు రాదు, తప్పకుండా వస్తుందా అన్నయ్య, ఇంత ఉద్యమం ఊరికినే పోతుందా అన్నాడు సురేష్. ఊరికినే పోతుందో తెలంగాణ వస్తుందో అది తర్వాత విషయం, కానీ నేను రేపు సూర్యపేటకు పోయి అరుణ్ను చూడాలి, బస్సులు నడుస్తలేవు కదా, సూర్యపేటకి ఎట్లా పోవాలే అన్నాడు తను. నేను కూడా నీతో పాటు వచ్చి అరుణను సంటి పిల్లాన్ని చూసి వస్తా అంది రుక్మిణమ్మ. బస్సులు నడుస్తలేవు, అన్నయ్య బోవుడే కష్టం, నువ్వెట్లా పోతావే అన్నాడు సురేందర్. ఓ పని చేయొచ్చు అన్నయ్య, నాగారం దాకా బండ్ల పోతే అక్కడి నుంచి లారీలు దొరుకుతాయి అన్నాడు సురేష్. గా పని చేద్దాం, రేపు ఉగాది పండగ కదా, రేపొక్కరోజుండి ఎల్లుండి నాగారం దాకా బండి కట్టిస్తా, అందాక బండిలో పోయి అక్కడికెళ్ళి ఏలు ఆ రోజు చూసుకుని సూర్యపేటకు పో అన్నాడు నాన్న. లారీలు పోయేటప్పుడు జాగ్రత్త అన్నయ్య, మా జై తెలంగాణ పోరగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లారీలను కూడా ఆపుతున్నారు. లారీలు పోయేటోళ్ళని మీరు ఆంధ్ర వాళ్ళా తెలంగాణ వాళ్ళా అని అడుగుతున్నారు, వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి అన్నాడు సురేష్. తనేమీ మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రమే సునంద అక్క నరసింహం బాబా వచ్చారు. శకుంతల ఊర్మిళ కూడా రావాల్సిన వాళ్లే, బస్సులు నడవటం లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. మర్నాడు ఉగాది పండుగ ప్రశాంతంగా గడిచిపోయింది. నరసింహం బావ సారాదాగి కొంచెం గొడవ చేసే ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ఎవరూ పట్టించుకోలేదు.